అరవింద్ ఘోష్ గారు, నీ సరెండర్ కనుక కంప్లీట్ అయితే, అంటే పైసా కూడా నీకు లేకుండా 100 రూపాయలు నువ్వు సరెండర్ అయిపోతే, 100 రూపాయలు వాటే ఈస్టాడు కనుక నీకు పైసా వాటా కూడా లేదు, అలా సరెండర్ అయితే ఆయన ఆంగ్ల భాషలో పండితుడు. ఫర్ దెమ్, ఫర్ సెలబ్రేటర్ సోల్స్, ఫర్ గాడ్ రేజర్ సోల్స్ అంటే ఆఫ్టర్ కంప్లీటెస్ట్ సరెండర్ ఫర్ దెమ్ అంటే ఫర్ ఎవాల్వ్డ్ సోల్స్ ది కామ్ ది లైట్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది హైట్నెస్ ది హైట్నెస్ ది వైడ్నెస్ ది హైట్నెస్ ది వైడ్నెస్ ఫర్ దెమ్ ది కామ్ ది లైట్ ది పవర్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ ది హైట్నెస్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద. అంటే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మొత్తం ఎన్ని సముద్రాలు ఉన్నాయో ప్రపంచంలో, అన్ని సముద్రాల్లో ఎంత నీరు ఉంటుందో అంత ఆనందం వచ్చి మిమ్మల్ని ముంచేస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. ప్రపంచంలో ఎన్నో సముద్రాలు ఉన్నాయి. బొంబాయిలో ఉంది అరేబియా సముద్రం, మనకి ఇక్కడ అంతర్వేదిలో ఉంది బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతం తెంగరదు, రోజు గాలి ఉంది, రోజు గాలి ఉంది, శుద్ధ తెంగరది. అక్కడ సముద్రాన్ని చూశాం ఖత్తార్లో, ప్రశాంత్ చెరువు కింద ఉంటుంది. నేను ఖత్తార్లో సముద్రాన్ని చూశాం, అది కెరటం ఉంది చెరువు సముద్రం. ఇక్కడ మనకి రామేశ్వరం మొదలు కలకత్తా వరకు తెంగర సముద్రం, రోజు గాలి వాళ్ళు పెద్ద పెద్ద కెరటాలు. నాడు నెలకో గాలివాన, నెలకో గానివాన, నెలకో గాలి. కొన్ని సముద్రాలు అసలు గాలివానలు రావు. ఈ రామేశ్వరం కలకత్తా మధ్యలో ఉన్న వాళ్ళు అందరికీ గాలివానలే పని, ఇంకో పని లేదు. మీ విశాఖపట్నం వాళ్ళు మీరు వస్తారు ఆ సముద్రంలోకి. ఎక్కడ ఎక్కడ రామేశ్వరంలో బయలుదేరుతుంది కలకత్తా వరకు అదే సముద్రం, అంతా తెంగర సముద్రం అది. ఇంకా దానికి పని ఏంటంటే కెరటాలు గాలి వాళ్ళు. ఇప్పుడు ఏమో ఇప్పుడు నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో గాలి వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తే వచ్చేస్తుంది. వర్షాకాలం అయిపోయింది ఇంకా గాలి వాళ్ళు రాదు అనుకోకుండా వచ్చేస్తే వచ్చేస్తుంది. ఆ సముద్రం నేచర్ ఎటువంటిది అది, ఆ సముద్రం నేచర్ ఎటువంటిది అది, అది మంచిగా చెడ్డాను కదా దాని స్వభావం అది. ఇలాగ అన్ని సముద్రాలకు రావు గాలి వాళ్ళు. ఇదే మన పంటలు పండాక పాడు చేయటం. అంటే సరెండర్ అయిపోతే మనం ఏమైపోతామని అనుకుంటాం, అంతే సరెండర్ అవ్వం. సరెండర్ అయిపోతే మనం సరెండర్ అయిపోతే ఏం అవ్వం, మనకు అర్థమవుతుందా? ఏం అవ్వం, మనం ఏదిగా ఉన్నామో దాని తాలూకు చైతన్యం తాలూకు అనుభవంలోకి వస్తుంది. ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువుకైతే పుట్టుక లేదో, దేని స్వరూపమైతే ఆనందము, దేని స్వరూపమైతే జ్ఞానము, దేని స్వరూపమైతే సుఖము, దేని స్వరూపమైతే శాంతి, అది నీకు ఇరుక్కులోకి వస్తుంది. నిన్ను నువ్వు పోగొట్టుకోవు సరెండర్ అయితే, నువ్వు నిన్ను పట్టుకుంటావు, అది సరెండర్. కానీ సరెండర్ అనేవాడికి భయం ఏంటంటే మనం మనం పోగొట్టుకుంటాం. మీరు మిమ్మల్ని ఎవరో పోగొట్టుకోరు, అలా అనిపిస్తుంది మీకు ఈ అలవాట్లను బట్టి, అలవాట్లను బట్టి పోగొట్టుకోరు, మిమ్మల్ని మీరు పట్టుకుంటారు సరెండర్ పూర్తయ్యాక. అంటే కృష్ణుడు గీతలో ఏం చెప్పంటే, మీరందరూ నాలో ఉన్నారు, మీ లోపల నేను లేరాడు. మీరందరూ నా లోపల ఉన్నారు కానీ మీ ఎవరి లోపల నేను లేనాను. అంటే మీకందరికీ లిమిటేషన్స్ ఉన్నాయి, పరిధులు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, తోపాలు, మీకు 90 గొడవలు ఉన్నాయన్నమాట. నా అందులో మటుకు నేను లేను, మీ తెప్పల మీరే పడండి. మీ ఇష్టాల్లో మీ అయిష్టాల్లో నేను లేను. మీరందరూ నాలో ఉన్నారు కానీ మీ గొడవల్లో మటుకు నేను లేను. భగవాన్ వాచారు, మీకేదో ఒక ఇష్టం ఉండొచ్చు, ఒక అయిష్టం ఉండొచ్చు, ఆ గొడవ నాకు సంబంధం ఏంటి? ఆ గొడవలో నేను లేను. దిస్ ఈజ్ భగవాన్ వాచ. అరుణాచలమునకు జయము, అరుణాచల నామమునకు జయము, రమణకు జయము, రమణ నామముకు జయము, జయము జయము, మంగళం మంగళం. అరుణాచలమునకు మంగళం, ఆయనకి మనం మంగళం చెప్పేస్తున్నాం. అరుణాచల నామమునకు మంగళం, రమణ యొక్క మంగళం, రమణ నామమునకు మంగళం, మంగళం మంగళం. ఈరోజు మాస్టర్ విశేషం చెప్పామంటారు. ఈరోజు మనం ఇక్కడ అందరం సమావేశం అవటానికి జ్యోతి దర్శన నిమిత్తం వచ్చాం. ఈరోజున పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు జ్యోతి రూపంలో ఈరోజున ఇక్కడ దర్శనం ఇచ్చాడు. దాని గుర్తుగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ దీపాన్ని జ్యోతి ప్రజ్వలన చేస్తారు. దీన్ని దర్శించిన వాళ్ళందరికీ అది పుణ్యప్రదమని, దర్శించడం చాలా మంచిదని, ఆ జీవుడికి వికాసం కలుగుతుందని శివపురాణంలో స్కాంద పురాణంలో ఉంది. మనకి పురాణాలు 18 పురాణాలు అయితే 18 పురాణాల్లో పెద్ద పురాణం స్కాంద పురాణం. భారతంలో 100 శ్లోకాలున్నాయి, స్కాంద పురాణంలో 100 శ్లోకాలున్నాయి. విష్ణు పురాణం, శివపురాణం అన్ని చిన్న పురాణాలు, 10,000 శ్లోకాలు, 15,000 శ్లోకాలు ఇటువంటి. కానీ చాలా పెద్దది స్కాంద పురాణం. అరుణాచలం వైభవం గురించి స్కాంద పురాణంలో, శివపురాణంలో చెప్పబడి ఉంది. ఇది జ్ఞానగిరి. ఇది జ్ఞానాన్ని ప్రసాదించే ఇది కొండ, జ్ఞానాన్ని ప్రసాదించే కొండ. అన్నామలై అని అంటారు. అన్నామలై, అన్నామలై, అన్నామలై అంటే అందని కొండను అన్నామలై. మనం అరుణాచలం అరుణాచలం అంటాం, అది సంస్కృతం మాట. ఇది తమిళేమిసి ఇక్కడ అన్నామలై, అన్నామలై, అన్నామలై అంటారు. అన్నామలై అంటే అందని కొండ అని, అందని కొండ. ఎవరికి అందలేదు? ఎవరికైతే అహంకార పూరితులు వాళ్ళకి ఇక్కడ వస్తువు అందదు. ఇక్కడ ఈశ్వరుడు జ్యోతి స్వరూపంగా ఎదిగినప్పుడు బ్రహ్మ విష్ణువులు ఆయన ఆది అంతం తెలుసుకోవడానికి అహంకారంతో బయలుదేరారు కాబట్టి ఇద్దరికీ అందలేదు. అంచేత అహంకారంతో కొలవలేము పరమేశ్వరుని. అసలు ఒక సిద్ధాంతం ఒకటి ఉంది, మనస్సు పరమేశ్వరుడు మాట వదిలేయండి. మామూలు విషయంలో కూడా మనస్సు ఉన్నవాళ్ళు మనస్సు లేని వాళ్ళని అర్థం చేసుకోలేరు. మనస్సు ఉన్నవాడు మనస్సు లేనివాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా అందడు. తెలా తీసుకెళ్లి మా అజ్ఞానాన్ని తీసుకెళ్లి అక్కడ ఆరోపించడం తప్పించి ప్రయోజనం లేదని. జ్ఞానాన్ని ప్రసాదించే కొండ. పెద్దలందరూ ఏం చెప్తారంటే రాముడికి వశిష్ఠుడి గురువు ఉన్నాడు, కృష్ణుడికి శాంతీపుడి గురువు ఉన్నాడు, పరశురాముడికి దత్తాత్రేయుడి గురువు ఉన్నాడు, దత్తాత్రేయుడికి 24 మంది గురువులు ఉన్నారు, అందరికీ గురువు ఉన్నారు. రామ గురువు లేనివాడు వల్ల రమణస్వామి గురువు లేనివాడని. రమణస్వామికి గురువు లేడు, పరమేశ్వరుడు స్వయంగానే జ్యోతి రూపంలో ఆయన హృదయంలో ప్రకాశం, ఆయన హృదయంలోనే దర్శనం ఇచ్చాడు. అంటే చైతన్య రూపంలో, ఆత్మరూపంలో. అయితే మనకి అలా మనం పుస్తకాల్లో చదువుకుంటున్నా రమణస్వామి గురువు లేడని, ఆయనకి గురువు అరుణాచలేశ్వరుడు, ఆయన గురువు. ఎంచదంటే అరుణాచల స్ఫురణ, అరుణాచల స్మరణ, అరుణాచల స్ఫురణ అది వచ్చిన తర్వాత ఇంకా ఆత్మజ్ఞానం కలగదు. ఎవరో ఒక బంధువు ద్వారా అరుణాచలం పేరు విన్నాడు, తర్వాత 6 వారాలకే ఎప్పుడుకో అరుణాచలం నామం విన్నాక అప్పుడు ఏదో జన్మాంతర సుకృతం ఏదో ఆయన గుర్తు వచ్చింది. అది గత జన్మలోనంటే ఇంకోటి అనండి, ఏదో ఆ వైభవం ఏదో ఏనాటి అనుబంధం అరుణాచలంతో గుర్తిస్తే, మొదట ఆయనకు అరుణాచలం విన్నప్పుడు ఇది ఒక కొండ అని తెలియదు, ఇది ఒక ఊరని తెలియదు. ఇప్పుడు దీన్ని తిరువణమలై అంటారు. కానీ పురాణాల్లో ఏముంటుందంటే అరుణాచలం అనే ఉంటుంది, కానీ తిరువణమలై అరుణాచలం అనే ఉంటుంది. సంస్కృత నామం అరుణాచలం. అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటున్నారు, అలా అనుకున్న ఇబ్బంది లేదు. కానీ అరుణాచలం అరుణాచలం అనుకున్నా సరిపోతుంది, షార్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. ఐదు అక్షరాలే అరుణాచలం అంతే చాలు. అది ఐదు అక్షరాలు ఉన్నాయి. దీన్ని జ్ఞాన పంచాక్షి అంటారు. నమశివాయనేమో పంచాక్షి అంటారు. ఈ అరుణాచలం జ్ఞాన పంచాక్షి అంటే జ్ఞానాన్ని ఇచ్చే పంచాక్షి. అది అరుణాచలం అనుకున్నా సరిపోతుంది. అరుణాచలంలో ఐదు అక్షరాలు ఉన్నాయి. అరుణాచలం అనుకున్నా సరిపోతుంది. అంచేది ఆయన హృదయంలో, ఆయన హృదయంలో ఆయన మరణానుభవం ద్వారా అరుణాచలేశ్వరుడు ఆయన హృదయంలోనే చైతన్య రూపంలో వ్యక్తమయ్యాడు. భగవాన్ అంటూ ఉండరు మనం నిజమైన అరుణాచలం దగ్గరికి వెళ్ళాలని. అంటే చెప్పకుండా చెప్పటం ఇది నిజమైన అరుణాచలం కాదని. మనం అందరం నిజమైన అరుణాచలం దగ్గరికి వెళ్ళాలంటే ఒక సద్వస్తువు ఉంది మన హృదయంలో. ఒక సద్వస్తువు ఉంది. సద్వస్తువులో అన్ని మతాలు ఒప్పుకున్నాయి. క్రైస్తవ మతం ఒప్పుకుంది, మహమ్మదీయ మతం ఒప్పుకుంది, అన్ని మతాలు ఒప్పుకున్నాయి. నేను యెహోవా లేనప్పుడు కూడా నేను ఉన్నాను అంటాడు యేసు. దేవుడు లేనప్పుడు కూడా నేను ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు లేనప్పుడు, లోకం లేనప్పుడు, జీవకోటి లేనప్పుడు కూడా సద్వస్తువు ఉంది. ఆ సద్వస్తువు నేనని చెప్పకుండా చెప్పటం. యెహోవాలు మన రామకృష్ణ ఎలా ఉంటాం, వాళ్ళు దేవుణ్ణి యెహోవా అంటారు. యెహోవాకు పూర్వం కూడా నేను ఉన్నాను అంటాడు యేసు. అంటే పరబ్రహ్మ రూపంలో అంటే మనకి జీవలక్షణం జీవుడు గుర్తొచ్చినప్పుడే దేవుడు గుర్తు వస్తాడు. అంటే ఇప్పుడు ఆయన భగవాన్ చెప్పేసి జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకల్పితములను. అంచేత ఏ మన మనస్సు గుర్తొచ్చినప్పుడే ఈశ్వర స్మరణ ఉంటుంది. గాఢనిద్రలో జీవస్మరణ లేదు, దేవ స్మరణ లేదు, దైవస్మరణ లేదు, లోకస్మరణ లేదు, రాగద్వేషాలు లేవు. అక్కడ మనస్సుతోడు సంబంధం లేకుండా, దేహంతోడు సంబంధం లేకుండా మనం ఉన్నాం. అసలు ఫండమెంటల్గా మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్గా మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే దేహం లేకపోతే ఉండవేమో అని మన అందరికీ భయం ఉంటాం. దేహం లేకపోతే మనం ఉండమని మంచిదే. మనకు దేహం చనిపోతే అందరికీ భయం కలుగుతుంది. ఒక దేహం చనిపోవటం గురించి కదా మనకు భిన్నంగా ఏ వస్తువు కనిపించినా, ఏ వ్యక్తి కనిపించినా భయం వేస్తుంది. మనకు భిన్నంగా ఏదైనా కనిపిస్తాం అనుకోండి మనకు భయం వేస్తుంది. ఏ వస్తువు కనిపించదు. భయం ఎప్పుడైతే వచ్చిందో దుఃఖం వచ్చి తీరుతుంది. నీకు ఏ కారణం చేతనే భయం వస్తాం అనుకోండి, మనిషి కూడా నీడ ఎలా వస్తుందో భయం కూడా దుఃఖం వచ్చేస్తుంది. వేత రాగ భయ క్రోధ భగవంతుడు చెబుతున్నాడు. వేత రాగ అంటే ఎక్కడైతే ఇష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే కోరికలు ఉన్నాయో, ఎక్కడైతే నీకు మమకారాలు ఉన్నాయో, ఎక్కడైతే భయం ఉంది, ఏ కారణం వల్లైనా భయం రావచ్చు. నీకు అన్యంగా ఏ వస్తువు కనిపించినా అందులోంచి భయం వస్తుంది. వేరుగా కనిపించినప్పుడు క్రోధం నీకు సాధన చేసి మూడాటిలోంచి విడుదల పొందు అర్జున అన్నాడు. రాగ భయ క్రోధ ఎందుచేతంటే ఈ మూడు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనిషి కూడా నీడ వచ్చినట్టు అశాంతి వస్తుంది, కోపం వస్తుంది. అది తప్పదు. అంటే మనిషి పుట్టాడంటే శరీరం వచ్చేస్తుంది కదా, అలాగే ఈ మూడు కూడా రాగము ఈ భయము కోపం ఎక్కడున్నా కూడా అశాంతి వస్తుంది. అశాంతి వస్తుంది జన పునర్జన్మలు వస్తే అశాంతి వస్తుంది, దుఃఖం కూడా వస్తుంది. అంటే రమణస్వామి కానీ మరొకరు కానీ బుద్ధుడు కానీ మరొకరు కానీ జీవకోటిని ఎక్కడైతే దుఃఖ స్పర్శ లేదో, ఎక్కడైతే అశాంతి లేదో, ఎక్కడైతే ద్వయత్వము లేదో, ఎక్కడైతే ఇష్టాలు అయ్యే ఇష్టాలు లేవో, ఆ మహా వెలుగులోకి ఆ మహా చైతన్యంలోకి మేలు కలపడానికి వచ్చినటువంటి అవతార పురుషులు వీళ్ళు. అంచేత మనకి అని చెప్పి ఈయన ఒకవేళ వాళ్ళు నాకు ఫలానా వ్యక్తి బాహ్యంగా గురువు ఉండక్కర్లేదు, బాహ్యంగా ఆయన అంతరంగకంలో ఈయన గురువుగానే జ్ఞానం అరుణాచలేశ్వరుడు పట్ల ఆయనకు గురువు భావన ఉంది, దైవ భావన ఉంది, జనక భావన ఉంది. ఆయనకి గురువు అరుణాచలేశ్వరుడే, తల్లి అరుణాచలేశ్వరుడే, జనకుడు జనక భావన కూడా అరుణాచలేశ్వరే, దైవం కూడా అరుణాచలేశ్వరుడే, అన్ని అరుణాచలేశ్వరుడే అరుణాచలేశ్వరుడే. అంచెల్ స్మరణ మాత్రం చేతనే మనకి స్కాంద పురాణంలో మాట ఉంది, కాశీలో మరణిస్తే ముక్తి, అరుణాచలం స్మరిస్తే ముక్తి. అది మరణించడం కష్టం, అక్కడ సంవత్సరాల తరబడకు ఉండాలి, ఉన్నా చనిపోతాం లేదు. కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అక్కడ మకాం లేని ఇంటికి చూడాలని వచ్చి ఇంటికాడి చనిపోతున్నారు. అరుణా కాశీలో ఉండడం మరి ప్రాణం పోవటం మన ఇష్టం కాదు. ఆ ముక్కులో గాలి ఎప్పుడు బయటకు వెళుతుందో మనం చెప్పలేము, మనం చెప్పలేము. ఒకసారి కొంతమంది డాక్టర్లు కూడా ఇతను 10 రోజుల కంటే ఎక్కువ బతకడానికి తెప్పించాలి అని చెప్పిన వాళ్ళు సంవత్సరం బతకవచ్చు వాళ్ళు. అంటే స్పెసిఫిక్గా మన శరీరాన్ని ప్రాణం ఎప్పుడు విడిచిపెడుతుందో మనం చెప్పలేము. కాశీలో మరణిస్తే ముక్తి, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి, తిరువాయూరులను తిరువారూరని ఇక్కడ ఒకటి ఉంది, తంజావూరికి ప్రాంతంలో ఒకటి ఉంది, అక్కడ జన్మిస్తే ముక్తి. జన్మించడం అసలు మనకు సాధ్యం కాదు, ఇంకా మరణించడం కొంత సాధ్యం కావాలంటే మనకి రాబోయే జన్మలో ఏ ప్రాంతంలో జన్మించాలి, ఏ కుటుంబంలో జన్మించాలి, ఏ జీన్స్ మనకు సెలెక్ట్ చేయాలి, అది మన తలంపులకు అనుగుణంగా మన సంస్కారాలకు అనుగుణంగా బాడీని ఎక్కడ ప్రవేశపెట్టాలి ఈశ్వరుడు నిర్ణయిస్తాడు, కానీ మన చేతులు ఏమి లేదు. ఏది మనం కాశీలో మకాం పెట్టుకుంటే అక్కడ మరణించే అవకాశం ఉందేమో, కానీ పుట్టడం మన ఇష్టం కాదు. మనకి ట్రాన్స్ఫర్స్ ఎక్కడికి వస్తాయో తెలియదు, అది మన ఇష్టానుసారం జరగదు. ఆ ఫ్యామిలీని కూడా ఈశ్వరుడే సెలెక్ట్ చేస్తాడు. తర్వాత చిదంబరాన్ని దర్శిస్తే ముక్తన్, ఇక్కడికి దగ్గర 3 గంటల ప్రయాణం చిదంబరం, అక్కడ చిదంబరాన్ని దర్శిస్తే ముక్తి, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి, తిరువారూరులో జన్మిస్తే ముక్తి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానండి, అన్నింటిలోనూ తేలికైంది అరుణాచల స్మరణ. అదే మనం ఎక్కడ మనం ఎక్కడన్నా అరుణాచలాన్ని స్మరించుకోవడం తేలికగా, మన శరీరం ఎక్కడున్నా మన శవం ఇప్పుడు నేను చెప్పిన 4 విషయాలు చెప్పాను. 4 గంటల స్మరణ రిమంబరెన్స్, ఆ రిమంబరెన్స్ తేలిక కాబట్టి అరుణాచలాన్ని స్మరించడం వల్ల దానివల్ల పవిత్రులు అవుతాం. అప్పుడు జిన్నూరులో మాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు నేను కట్టలేదు, ఎక్కడో మా తాతగారు కట్టారు. అది నేల కాదు, డాబా కాదు, పెంగిటిల్లు. ఇక్కడ అరుణాచలంలో ఉండి నాకు ఆ తెంగిటిల్లు జ్ఞాపకం వస్తుంటే నాకు మోహం వస్తుంది. పునాది నేను కట్టానంటే నేను కట్టి మీరు ఎంతమంది నేల కట్టుకున్నారో ఇక్కడ మీకెంత మోహం ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఆ తెంగిటిల్లైనా నేను కట్టానంటే నేను కట్టలేదు. ఇక్కడ మా శరీరం ఎక్కడున్నా ఆ తెంగిటిల్లు మట్టి గోళ్ళు అవి జ్ఞాపకం వస్తాంటే మోహంలో పడిపోతున్నాం. ఇల్లు మోహం తెచ్చి పెడతాంటే ఈ కొండ ఏమో శాంతి తెచ్చి పెడతాంది. మీరు సొంతంగా కష్టపడి మేళ కట్టుకున్నారా, మేళ జ్ఞాపకం వస్తాంటే ఇంకెంత గొడవగా ఉందా మీ లోపల, మీకైనా ఎంతో కొంత అశాంతి మోహం వచ్చేస్తుంది. సర్వసాధారణంగా మనం ఎక్కడున్నా మన ఇంటి మన జ్ఞాపకం వస్తాంటే మోహంలో పడిపోయినట్టే. అంచేది మన ఇల్లు జ్ఞాపకం వస్తాంటే మనకి మోహం ఎలా వస్తుందో, ఈ కొండను స్మరించుకోవడం వల్ల, ఈ కొండను మనం జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల నిరంత అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచలం. అంటే నిరంతరం ఎవరైతే అరుణాచలాన్ని స్మరిస్తున్నారో వాళ్ళకి ఇంద్రియాలు నిర్మలం అవుతాయి, మనస్సు నిశ్చలం అవుతుంది. ఇంద్రియాలు నిర్మలం అయితే మనస్సు అరుణాచలం అంటేనే ఆనందం, అరుణాచలం అంటేనే జ్ఞానం, అరుణాచలం అంటేనే సత్యం. అయితే నిజమైన అరుణాచలం దగ్గరికి వెళ్ళమంటే మన హృదయంలో ఉన్న ఆ సద్వస్తువు దగ్గరికి వెళ్ళమని. అంచేత అరుణాచలం అంటే మన అరుణాచలం స్మరించడం వల్ల ఇంద్రియాలు నిర్మలమవుతాయి, మనస్సు కుదురుతుంది. తర్వాత ఈ రెండు కూడా అరుణాచలం స్మరించగా స్మరించగా ఇంద్రియాలు మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తాయి. హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తే అక్కడున్న ఏక వస్తువులా స్మరించగా అక్కడ హృదయంలో ఉన్నటువంటి ఒక ఏక వస్తువు ఉంది. అది ఒకటిగానే ఉంది, రెండుగా లేదు, మూడుగా లేదు, నాలుగుగా లేదు. సత్యం అనేది ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది, కానీ రెండుగానే ఉండదు. there is happiness only, there is peace only, only in Advaita, not in duality. There is peace, there is permanent happiness, there is bliss, there is unbroken bliss, only in Advaita, not in Dvaita. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. దాని ముస్లిమ్స్ ఒక రకంగా పిలవచ్చు, తర్వాత ఏమో హిందూస్ ఒక రకంగా పిలవచ్చు, ఆయనేమో గౌతమ బుద్ధుడు నిర్వాణ స్థితి అన్నాడు, మన వాళ్ళు మోక్షం అన్నారు, అది క్రైస్తవ మతస్థులు స్వర్గరాజ్యం అన్నారు, ఇవన్నీ పేర్లు తేడా. ఇప్పుడు వాటర్ ఏమో మనం నీళ్ళు అంటాం, ఇంగ్లీష్ వాళ్ళు వాటర్ అంటారు, హిందీ వాళ్ళు పానీ అంటారు, తమిళన్స్ తన్ని అంటారు. అలాగే ఒకే వస్తువు పేరు, అది ఒకటే పదార్థం, ఒకటే బ్రహ్మ పదార్థం, ఒకటే అది మన హృదయంలో ఉంది. అంచేత ఈ వైరాగ్యము, వైరాగ్యం అంటే ఏ కోరిక లేకపోవటం, డిజైర్లెస్ గా ఉండటం వైరాగ్యం. నీకు ఏ కోరిక లోపల నుంచి ఆ బ్రహ్మ పదార్థం తాలూకా దాన్ని ఏదేర్నే సంపాదించడం తప్పించి, అంటే విషయ చింతన ఏది లేకపోవటం వైరాగ్యం. విషయ చింతన వల్లే ఇది పొల్యూట్ అవుతుంది. బ్రెయిన్ ఎక్కడ పొల్యూట్ అవుతుందంటే విషయ చింతన వల్ల పొల్యూట్ అవుతుంది. ఆచార్య స్వాముల వారు ప్రథమ ఆచార్యుడు, మొదట ఆచార్యుడు ఏమని చెప్పాడంటే, పాములు మనుషుల మధ్యన తిరగవు, పాములు మనుషుల మధ్య మన దగ్గరికి వచ్చి కూర్చోవు, అసలు మనం ఇక్కడ ఉన్నామంటే పారిపోతాయి. మనుషుల దగ్గర తిరగవు, మనుషులు కూడా తిరగవు, మనుషుల దగ్గర ఉండవు. ఎక్కడైతే మామూలుగా ఏకాంత వాసం ఉంటుందో, ఎక్కడైతే మరుగు ఉంటుందో అక్కడ ఉంటాయి, కానీ పాములు మనుషుల దగ్గర ఉండవు. పాములు మనుషుల దగ్గర ఉండవు, వైరాగ్యం ఉన్నవాడి విషయాల మధ్యలో ఉండకూడదు అని ఆచార్యులు వారు చెప్తారు. పాములు ఏ విధంగా అయితే మనుషుల మధ్యలో ఉండవు, అదేవిధంగా ఆచార్యుల వారు చెప్పింది ఏంటంటే, వైరాగ్యం ఉన్నవాడు మనుషులు అంటే మనుషులతో ఎక్కువ సంబంధం పెట్టుకోడు, ఎక్కువ సంసర్గం పెట్టుకోడు. ఏం చేయాలంటే మనుషులతో ఎక్కువ సంబంధం పెట్టుకోవటం వల్ల ఏమిటంటే లోకవాసన పెరుగుతుంది, దేహవాసన పెరుగుతుంది. ఈ వాసనలన్నీ మళ్ళీ మన మనస్సు అంతర్ముఖం చేయడం కష్టం. ఎవరై ఎటువంటి పరిస్థితి మనస్సు అంతర్ముఖం అవ్వకుండా, మనస్సుకి అంతర్దృష్టి లేకుండా, అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల మనస్సును లోపలకు పంపించి అన్వేషణ చెయ్యకపోతే, మనస్సు నిర్మలం అవ్వకపోతే, మనస్సు అంతర్ముఖంగా ప్రయాణం చేసే శక్తి దానికి లేకపోతే, ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మకైనా రాబోయే జన్మకైనా కోటి జన్మలకైనా ఆత్మజ్ఞానం కలగదు. ఇది సిద్ధాంతం. మనం బయటికి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, బయటికి మనం ఢిల్లీ నుంచి విశాఖపట్నంలో ఫ్లైట్లో 2 గంటల్లో వచ్చేసాం, ఎక్కడ ఢిల్లీ అక్కడ 2 గంటల్లో వచ్చేది. అలా ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళిపోతాం ప్రయాణం చేసేటప్పుడు. అయితే లోపలికి మనసునకు అంతర్దృష్టి కలిగి చేసి హృదయాభిముఖంగా ప్రయాణం చేయడానికి ఒక అంగుళం కూడా దిగటం చాలా కష్టం అవుతుంది. అభ్యాసం లేకుండా, వైరాగ్యం లేకుండా, స్వాధ్యాయం లేకుండా, సత్పురుషులు సహవాసం లేకుండా, దేవతల అనుగ్రహం లేకుండా, గురువు దయ లేకుండా లోపలికి ఒక అంగుళం కూడా దిగలేరు. మీరు ప్రయత్నించవచ్చు చూడండి, గంటల తరబడి ధ్యానం చేసి మీరు ఒంటరిగా కూర్చుని గంటల తరబడి ధ్యానం చేసి ఒక అంగుళం లోపలికి వెళ్ళండి. అప్పుడు ఈ సాధనలో ఉన్నవి అసలు అంతర్ముఖంగా ప్రయాణం చేయడం ఎంత కష్టం అప్పుడు మీకు అర్థమవుతుంది. అది మోసేవాడికి బరువు తెలుస్తుంది, కానీ మోయిన వాడికి బరువు తెలుస్తుంది. అసలు మీరు ఎప్పుడైనా సాధన చేసి ఉంటే అందులో ఉన్న మెరుకులు తెలుస్తూ ఉంటాయి అంతర్ముఖంగా. అంచేది రమణ మహర్షి గారు ఏమన్నారంటే, అందరూ పందిగాళ్లే, అందరూ పెద్ద పెద్ద ఈతగాళ్లే, అందరూ గజీతగాళ్లే, ఈత మొదలు పెట్టమన్నాం ఎవడో గజం కదలటం లేదు, అందరూ పెద్ద ఈతగాళ్ళు వచ్చారట్టు మొదలు పెట్టమన్నారట్టు, ఈ ఈతగాళ్ళు ఎవడో గజం కదలతారేదట్టు. మేము సాధకులు అంటే మేము సాధకులు తెల్లారుజామున 3 ఇంటికి లేచిపోతున్నాం, స్నానాలు చేసేస్తున్నాం, ధ్యానం చేసేస్తున్నాం, జపం చేసేస్తాం, గొడవ గొడవ. కానీ మీరు చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఏంటండి, అంటే మీరు చేయటా లేదని అర్థం. చేసేవాడికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకండి? ట్రూత్ నీడ్స్ నో టామ్ టామ్, రియాలిటీ నీడ్స్ నో పబ్లిసిటీ. అంటే మీరు పబ్లిసిటీ కోరుకుంటున్నారంటే వ్యక్తి భావన పెరుగుతాను. ఏ విషయమైనా సరే మీరు పబ్లిసిటీ కోరుకుంటున్నారంటే ఇండివిజువల్ అయి పెరుగుతుంది, ఫాల్స్ అయి పెరుగుతుంది, బాడీ బౌండ్ అయి పెరుగుతుంది. అవకరం పెరుగుతుంది. మన మనస్సే అవకరం, ఇంకా అవకరాలు అంటే ఎక్కడ లేవు, మన మనస్సే అవకరం. అంచేత దీనికి దాన్ని ఈ అవకరం ధర్మాన్ని, నీకు ధర్మాన్ని ఎంతవరకు నీకు అవకాశం ఉందో అంతవరకు ఆచరించి ఇతరులు కూడా వాళ్ళు ఎలా ఇతరులు కూడా నీకెందుకు, నీకెంతవరకు అవకాశం ఉంటే ధర్మాన్ని అంతవరకు ఆచరించు. పెద్దల్ని గౌరవించు, పెద్దల్ని గౌరవించు, ఆచార్యుల్ని సేవించు, ఆచార్యుల్ని సేవించు. అంటే మీ అమ్మగారు మీ నాన్నగారు మంచివాళ్ళు కాదు, మంచివాళ్ళు కాకపోయినా భగవంతుడు చెప్పాడు కాబట్టి వాళ్ళని గౌరవించు, వాళ్ళని ఆదరించు. అంటే మంచివాళ్ళ చెడ్డవాళ్ళనే సమస్య నీకు అనవసరం, ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి అది. అందుచేత మనం ఇవన్నీ స్వాధ్యాయం అవసరం. అంటే శాస్త్రం రోజు అరగంట గంట మీరు చూసుకుంటా ఉండాలి. అది భగవద్గీత అవ్వచ్చు, ఉపనిషత్తులు అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు. అంటే భగవంతుడి ముఖంలోంచి వచ్చే మాట శాస్త్రం. దాన్ని మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు గంట రెండు గంటలు చూసుకుంటూ ఉండాలి. అంటే అధ్యయన విషయంలో అశ్రద్ధ పనికి రాదు. ధర్మాన్ని ఆచరించే విషయంలో అజాగ్రత్త పనికి రాదు. సజ్జన సహవాసం విషయంలో అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు, సోమరతనం పనికి రాదు. అంటే ఈ విషయాలన్నింటిలోనూ మెలకువగా ఉండాలి. మెలకువగా ఉంటే ఇవన్నీ అంతర్ముఖంగా ప్రయాణం చేయడానికి నీకు అన్ని సహకరిస్తాయి. అంతర్ముఖంగా చేయడానికి ఇవన్నీ నీకు సహకరిస్తాయి. ఇక్కడ అక్షర మణ మాల, అక్షర మణ మాల, మణ అంటే పెళ్లి, మణ అంటే అంటే పెళ్లి, అక్షర మణ మాల అంటే అక్షరాలతోటి సర్వసర్గా పెళ్లిళ్ళకి పుష్పాలతో మాలలు తయారు చేస్తారు. పెళ్లిళ్ళకి పుష్పాలతో, ఇక్కడ రమణస్వామి అనే పెళ్లి కూతురు, అరుణాచలేశ్వరు అనే పెళ్లి కొడుక్కి ఇక్కడ పుష్పాలతో తయారు చేయకుండా ఎలా తయారు చేశాడు, అక్షరాలతో తయారు చేశాడు. ఏం చేశాడు, అక్షరాలతో అక్షరాలతోటి మాల తయారు చేసి ఈ పెళ్లి కూతురు రమణస్వామి అనే పెళ్లి కూతురు అరుణాచలేశ్వరు అనే పెళ్లి కొడుక్కి నడవే నల్లో ధరింపజేసింది. మణ అంటే పెండి, అంటే పెండ్లి నాటి మల, పెండ్లి నాటి మాల ఎలా తయారు చేశాడు, అక్షరాలతో తయారు చేశాడు. అదే అక్షర మణ మాల. ఇందులో ఒక అన్నీ చెప్పడానికి అవకాశం లేదు. మేస్టారు కొన్ని చెప్తారు, రేపు ఏదో ఒకటి రెండు రుచి చూపిస్తాం, ఒకటి రెండే మీకు రుచి చూపిస్తాం. వల నుంచి భక్తుల పరిమార్పు, వల నుంచి భక్తుల పరిమార్పు నిన్ను కట్టుకుని ఎట్లు జీవించడు అరుణాచల, నిన్ను కట్టుకున్నాడు వాడు గల్లంత అయిపోతాడు. నేను నాకు తెలియక నిన్ను కట్టుకున్నాను, నాకు తెలియక నిన్ను కట్టుకున్నాను రా, నాకు తెలియక నిన్ను, నాకు ముందు తెలిస్తే నిన్ను కట్టుకోకపోదును, ముందు తెలిస్తే నిన్ను కట్టుకోకపోదును. అయితే నాకు తెలియక నిన్ను కట్టుకున్నాను నేను, అందుకని నన్ను హతం చేసేసావు, నన్ను ఉద్ధరిస్తావు, ఏదో పైకి తీసుకొస్తావు, కారుల్లో ఊగేస్తావు, విమానాల్లో ఊరేగిస్తావు, షికారులకు తీసుకెళ్తావని నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా కొంప ముంచేసావురా బాబు. ఈ నేను నా ఏది ఎవరికైతే ప్రతివాడికి నేనంటే ఇష్టం, ప్రతివాడికి నేనంటే ఇష్టం. ఇప్పుడు మీ భర్తను మీరు ప్రేమిస్తున్నారంటే మీ నేనికి మీ భర్త అనుకూలంగా ఉంటున్నాడనే ప్రేమిస్తున్నారు. అలాగే మీ ఆయన కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే కాలక్షేపానికి ప్రేమ, ఆయన నేనికి మీరు, ఆయన నేనికి మీరు పనికి వస్తాడు కాబట్టి మీరు ప్రేమిస్తున్నారు. మీ అన్ని దొంగ ప్రేమలు, ఇవన్నీ మాయ ప్రేమలు, ఇవన్నీ ఏంటి మాయ, శని సినిమా ప్రేమలు. ఇప్పుడు ఇవన్నీ నిజం కాదు. మనము అసత్యం ఎక్కడుంది, అక్కడ సత్యాన్ని దర్శనం చేస్తున్నాం, అందుకే పతనం అయిపోవడానికి కారణం. అసత్యాన్ని సత్యంగా చూస్తున్నాం, అసత్యంలో సత్యాన్ని దర్శనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు మీకు ఎవరంటే ఇష్టం, ఆయన అంటే బాగా ఇష్టం అండి, ఎందుకు ఇష్టం మీకు, మీ లోపల నేను మీ లోపల నేను కాదు, ఉపయోగపడతాడు మీ ఆయన, ఆయన చేత మీ ఆయన అంటే మీకు ఇష్టం, మీ ఆయన అన్నా నీరంటే మీ ఆయన అన్నా ఇష్టం మీకు. ఏ మీ ఆయనలో కూడా ఒక నేను ఉంది, ఏది నిజా నేను ఉంది, ఆ నేనికైనా మీరు ఉపయోగపడతారు. ఇది పరస్పరం బిజినెస్, ఇది కాంట్రాక్ట్ అన్నమాట. అదే ఈ నేనుకి ఆ నేను ఉపయోగపడుతుంది, ఆ నేను ఈ నేనుకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడతాను కాబట్టి పరస్పరం ప్రేమించుకుంటున్నారు. కానీ అది స్వార్థం లేని ప్రేమలేమీ కాదు. అక్కడ స్వార్థం ఉంది, కపటం ఉంది, మాయ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీ అని చేత మీ లోపల నేను ఆయన సాటిస్ఫై చేస్తున్నాడు, మీకు అర్థమవుతుంది. ఆయన లోపల ఒక నేను ఉండి నేను మీరు ముస్తాబు చేస్తున్నారు, గ్లోరిఫై చేస్తున్నారు, మీరు చాలా గొప్ప వ్యక్తి అని ఏదో చెబుతూ అప్పుడప్పుడు గాలి కొడతా ఉన్నారు. మీరు కూడా మా ఇది మా ప్రపంచం అంటే మా అండి. గాలి పడితే మీకు కారు కొని ఇచ్చేస్తారు, మళ్ళీ నా కారు నీకు ఎందుకు, నువ్వు సెపరేట్ గా కారులో తిరగమంటావు. మాయ అంటే మాయ అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఏదైతే లేదో అది మాయ. ఇవన్నీ ఆర్టిఫిషియల్, ఇవన్నీ కూడా మన జీవితమే ఆర్టిఫిషియల్. ఇది నేచురల్ కాదు, నార్మల్ కాదు. అంటే మీరు ఇక్కడ డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే తెలుస్తుంది ఇది నేచురల్ కాదు, నార్మల్ కాదు. ప్రేమ ఎప్పుడు అది ప్రేమ అబ్నార్మల్ గా ఉంటే ఇట్ ఇస్ నాట్ ఏ రియల్ లవ్, ఇట్ ఇస్ నాట్ ఏ లాయల్ లవ్, ఇట్ ఇస్ నాట్ ఏ ఫెయిత్ఫుల్ లవ్. ప్రేమ నేచురల్ గా ఉంటేనే అది ఫెయిత్ఫుల్ లవ్. మన ప్రేమ అని అబ్నార్మల్ గా ఉంటాయి. మీకు అర్థం అవుతుందా? భార్యాభర్తల ప్రేమ కూడా నార్మల్ కాదు. నువ్వు నన్ను బాగు చేస్తావు, నేను కట్టుకున్నాను. నేను ప్రతి మనిషికి నేనంటే ఇష్టం కదండీ. నేనంటే ఇష్టం లేనివాడు ఎవడో ఉండడు, నేనంటే ఇష్టం లేనివాడు ఎవడో ఉండడు కదండీ. ఇప్పుడు మన దేవుణ్ణి ప్రేమించడానికి కూడా దేవుడికి దేవుణ్ణి కలు దేవుడు ఐక్యం అవడం కాదు. దేవుడు దేవుడిలాగా ఉండాలి, ఈ నేను నేనులాగా ఉండాలి, కొండ చుట్టూ తిరుగుతూ ఉండి నేను అడిగిందా దేవుడు ఇస్తా ఉండాలి. ఇది మనది వ్యాపార ప్రేమ, ఇది ఒక ట్రేడ్. ఇది ఇది కొబ్బరికాయ బిజినెస్, మామూలుగా ఇంకే బిజినెస్, ఆ బిజినెస్, అపరాల బిజినెస్, ధాన్యం బిజినెస్, ఇట్ ఈజ్ ఎ ట్రేడ్. ఇట్ ఈజ్ ఎంటైర్లీ బిజినెస్. అంటే నేను నేనులాగా ఉండాలి, ఆ దేవుడు దేవుడిలాగా ఉండాలి, మనం అడిగిన దాడు ఇస్తా ఉండాలి, ఇలా ఉండాలి. అది చేస్తే ఈ నువ్వేం చేశావంటే నిన్ను కట్టుకుంటే నన్ను ఉద్ధరిస్తావని నాకు తెలియ కట్టుకున్నాను నేను. ఏదైతే నేను నేనంటున్నానో ఆ నేనని పక్క వాళ్ళకు కూడా తెలియకుండా చడీ చప్పుడు లేకుండా ఆ నేనని తీసేసావురా, నన్ను ఉద్ధరించలేదు, నన్ను నాశనం చేసావు, ఇలా చేశాడంటే ఎంతమంది ఇలా అతమారుస్తున్నావని తిట్టిపోస్తున్నాడు. ఇలా కొంప పడిపోయింది నాకు, నా దేహాన్ని నాకు కాకుండా చేసేసావు, నా నేను నాకు కాకుండా చేసేసావు. ఇప్పుడు అందరికీ నేనంటే ఇష్టమే కదండి. ఆ నేను ఆ ప్రతివాడు ఆ నేను గ్లోరిఫై చేసుకోవడానికే బతుకుతున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని నేను చెప్పిన మాటలు నమ్మొద్దు. ఆ నేనని గ్లోరిఫై చేసుకోవడానికే ప్రతివాడు బతుకుతున్నాడు. ఈ నేను చుట్టూ తిరిగేవాడు ప్రతివాడు మూర్ఖుడే. కొంతమందికి చదువులు ఉంటాయి, కొంతమందికి చదువులు ఉండవు. చదువులు ఉన్నా చదువుకున్న మూర్ఖులు, చదువు లేకపోయినా చదువు లేని మూర్ఖులు, ఆ ఇండివిజువల్ అయ్యి చుట్టూ ఎవడైతే గాడ్ సెంటర్డ్ కాదు, ఎవడైతే ట్రూత్ సెంటర్డ్ కాదు, ఎవడైతే ఫాల్స్ అయి సెంటర్డ్, ఈ ఫాల్స్ అయినా కేంద్రంగా పెట్టుకుని ఎవడైతే జీవిస్తున్నాడో వాడందరూ వాడు ప్రతివాడు మూర్ఖుడను. వాడికి చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, అధికారం ఉండొచ్చు, అధికారం లేకపోవచ్చు, సమాజంలో గౌరవం ఉండొచ్చు, గౌరవం లేకపోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్, ఇవన్నీ వేరే విషయం. కానీ వాడు ఆ బాడీ పై ఉండే చుట్టూ తిరుగుతుంటే చివరికి అడిగి జ్ఞానం కాదు మిగిలేది, మిగిలేదు ఏంటి, మూర్ఖత్వం మిగులుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను కట్టుకున్నాను, నేను కట్టుకున్నాను. నువ్వు కట్టుకుంటేంటే నా జీవ లక్షణాలు తీసేసావురా. జీవ లక్షణాలు ఉంటాయి కదా, ప్రతి మన అందరికీ జీవ లక్షణాలు ఉన్నాయి. ఇందులో రహస్యం ఏంటంటే జీవ లక్షణాలన్నా ప్రకృతి లక్షణాలన్నా ఒకటి. జీవ లక్షణాలను అతిక్రమించకుండా, ప్రకృతి లక్షణాలను అతిక్రమించకుండా ఎవడా చైతన్యంలో ఐక్యం కాలేడు. ఐక్యం 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 అంటే నిజం నాకు తెలియకపోయి నా ఇష్టాలు నాకు కాకుండా చేసేసావు, నా ఇష్టాలు నాకు కాకుండా చేయకుండా నీలో నువ్వు ఐక్యం చేసుకోలేవు. అంచేది నాకు బాధాకరంగా ఉన్న నా ఇష్టాలనే, నా ఇష్టాలనే, నా ఇష్టాలనే నాకు కాకుండా చేసేసావు, నా కొంప పడగొట్టేశావు. నువ్వేమంటాడు అంటే ఈ నేననే తలం పొందకదా మనకి, ఆ కొంప పడగొట్టేసేసావు, ఆ కొంపలోంచి బయటికి తీసుకొచ్చావు. భక్తుడు జీవత్వము నశింపచేయడే ధ్వజంగా నీకు జెండా ఉంది. నీకు అర్థమవుతుందా? అర్జునుడి జెండా, అర్జునుడి జెండా అంటే అర్జునుడు హనుమంతుడు ఉంటాడు జెండాలు. ఎవడు అది కొంతమంది ధర్మాన్ని స్థాపించడమే, ఆ ధర్మ ధ్వజం పెట్టుకుంటారు కొంతమంది, కొంతమంది ధర్మంగా ఉంటారు కొంతమంది. ఆ ధర్మ ధ్వజం వీడికి ధ్వజం, వీడు జెండా వేసి తిరుగుతున్నారంటుంది. ఎవరండి? అధిరాజ చలేశ్వరుడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ జెండాలో ఈడు కూడా జెండా వేసి తిరుగుతున్నాడట. అధిరాచలేశ్వరుడు ఈడి జెండా ఏంటంటే నీ జీవ లక్షణాలు ఊడగొట్టడానికి. నాకు పని ఏంటో ఇంక ఇతరత్ర పనులు ఏమి లేవు నాకు, నీ జీవ లక్షణాలు ఓడగొట్టడమే నా పని అని జెండా వేసి తిరుగుతున్నాడు. నేను నిన్ను కట్టుకున్నా, నేనేదో ఒక తెలివి కట్టుకున్నాను, నేను కట్టుకున్నాను. నన్నే కాదు నిన్ను కట్టుకున్న వాళ్ళందరూ నేను ఎలా అయిపోయినా, నేను ఎలా అయిపోయినా అందరూ అలా అయిపోతారు. అధిరాచలేశ్వరుడు మన అందరికీ హెచ్చరికలు, నేను ఎలాగో పాడైపోయింది, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతాం. అంటే జీవ లక్షణాలు పోతాయి. ఏంటి వీళ్ళు చుట్టాలని, స్నేహితులని, వీళ్ళు స్నేహితులని, వీళ్ళు విరువదులని, ఇది అర్థమవుతుంది. వీళ్ళు మన సొంతం వాళ్ళనాలే పరాయి వాళ్ళని, అది ప్రకృతి లక్షణాలు తీసేస్తాడు. అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రకృతి లక్షణాలు పోకుండా, జీవ లక్షణాలు పోకుండా. అంటే జీవుడంటేంటి? సముద్రం, సముద్రం చైతన్యం అనుకుంటే అందులోని చిన్న బుడగ జీవుడు. ఆ బుడగ పగిలిపోతే ఏమవుతుంది? సముద్రం అవుతుంది. ఆ బుడగ పగలకుండా సముద్రం అది, బుడగ బుడక ఉంటే సముద్రంగా ఉండదు. అంటే ఆ బుడగను సముద్రం చేసేసాడు. సముద్రం చేసేదంటే ఆయనలో కలిపేసుకు, సముద్రం ఆ చైతన్య సాగరంలో కలిపేసుకున్నాడు, చైతన్య సాగరంలో కలిపేసుకున్నాడు. అంచేది నేను కట్టుకున్నాను, నిన్ను కట్టుకున్న తర్వాత ఒక వ్యక్తిగా నేను సమిష్టి, ఒక వ్యక్తిగా ఇంకా జీవించడం కష్టం. అంటే ఏంటి? దేహము నేను అని తలంపు పెట్టుకుని జీవించడం కాదు. అంటే అప్పుడు యూనివర్సల్ రైట్, యూనివర్సల్ స్పిరిట్. ఏంటది యూనివర్సల్ స్పిరిట్? యూనివర్సల్ రైట్. ఇక్కడ ఒక నేను ఉంది, హృదయంలో ఒక నేను ఉంది, అది నిజం. అదేంటి? అది దేహానికి పరిమితమైనది కాదు, ప్రపంచానికి పరిమితమైనది కాదు, నీ మనస్సుకు పరిమితమైనది కాదు, నీ అలవాట్లకు పరిమితమైనది కాదు. దానికి హద్దులు లేవు, దానికి హద్దులు, దానికి లిమిట్స్ ఏమి లేవు. ఈ నిజమైన నేనికి లిమిట్స్ లేవు. నీకు నీకు అర్థమవుతుంది? మీ నిజమైన నేనికి లిమిట్స్ లేవు, పోల్సైకి లిమిట్స్ ఉన్నాయి. అంటే భగవంతుడు కృష్ణుడు కూడా ఏమన్నాడు? మీరందరూ నా లోపల ఉన్నారు, మీ లోపల నేను. అంటే మీకున్న అద్దుల్లో, మీకున్న లక్ష, మీకున్న జీవ, మీరందరూ చైతన్యంగా నా లోపల ఉన్నారు, కానీ మీ లోపల నేను లేనంటే మీ జీవ లక్షణాల్లో, మీ ఇష్టాయిష్టాల్లో, మీ లిమిటేషన్స్లో నేను లేనడం. అంటే మీ లోపల నేను లేనంటే మీకున్న లిమిటేషన్స్లో నేను లేను, మీరందరూ నా లోపల ఉన్నారు. ఈనాటికైనా ముందు నాటికైనా మీరు నాలో ఐక్యం కావలసిందే. వర్షపు నీరు ఏదో కొండల పక్క నుంచి ప్రవహిస్తుంది, ఎక్కడి నుంచి అక్కడి నుంచి ప్రవహిస్తుంది. ఈ వర్షపు నీరు ఎంత దూరం ప్రయాణం చేసినా చివరికి సముద్రంలో కలవలసింది. ప్రారంభవశాత్తు మీరు ఎన్ని జన్మలెత్తినా, ఈ మంచి జన్మలు అవచ్చు, చెడ్డ జన్మలు అవచ్చు, ఎన్ని జన్మలెత్తినా ఆకాశంలో పక్షి ఎగురుతూ ఉంటుంది. చాలా గొప్పగా ఎగురుతామని మనం చెప్పుకున్నా ఎప్పటికైనా కిందకు వచ్చి దాని గూళ్ళో ఉండవలసింది. అలాగే మనం ఎప్పుడైనా హృదయమైన గుహలోకి, మన హృదయం యొక్క గుహలకు చేరుకోవలసింది. ఇట్ ఈజ్ అ ట్రూ హోమ్. ఇప్పుడు మనం ఉన్న ఇల్లు మన శరీరం ఎంత నిజమో, మనం ఉన్న ఇల్లు కూడా అంతే నిజం. కానీ మన నిజమైన ఇల్లు మన హృదయంలో ఉంది. మనం అందరం ఇప్పుడు ప్రయాణం చేసేది అంటే అరుణాచలం వచ్చినా, కాశీ ఇంటికి వచ్చి కాశీ వెళ్ళినా మన నిజమైన ఇంటికి ప్రయాణం చేస్తున్నాం. కొన్ని ప్రయాణం చేయకపోయినా అనుకున్నాం నిజమైన ఇంటికి, మన నిజమైన ఇంటికి మనం వెళ్ళటమే. అంటే ఆ హృదయం అంటే ఏదో మామూలుగా ఏదో రాయిలాగా ఉంటుంది అనుకోకండి, ఏదో గోడలాగా అలా ఉంటుంది అనుకోకండి. మనకున్న ఆనందం అంతా ఆ హృదయం. ఆనందానికి మరొక పేరు హృదయం, ఆనందానికి మరొక పేరు ఆత్మ, ఆనందానికి మరొక పేరు చైతన్యం. ప్రతి మనిషికి ఆనందం కావాలి. నాకు ఆనందం అక్కర్లేదని ఎవరో చెప్పరు, కానీ ఆనందం ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్లాలని తెలుసుకోవటాలని. కానీ మనిషి ప్రపంచంలో, సృష్టిలో, మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువులో ఏ పదార్థంలో ఆనందం అనేది లేదు. ఆనందం ఎక్కడుందంటే నీ హృదయంలోనే ఉంది. అంటే భౌతిక హృదయం కాదు, స్పిరిచువల్ హార్ట్, ఆధ్యాత్మిక హృదయంలోనే ఉంది. అంటే నీ స్పిరిచువల్ హార్ట్లోనే ఆనందం. అంటే ఆ స్పిరిచువల్ హార్ట్ ఏదంటే నేను అనేక తలంపు ఉంది నీకు, నేను అని ఒక తలంపు ఉంది నీకు. నేననే తలంపు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. ఆ నేననే తలంపు మూలమే ఆధ్యాత్మిక హృదయం. అక్కడే చైతన్యం ఉంది, అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడే నీ భర్త ఉన్నాడు, అక్కడే మహావెలుగు ఉంది, అక్కడే మహావెలుగు ఉంది. అక్కడ అక్కడికి వెళ్ళేవాడుకు నువ్వు ఆనంద సముద్రంలో ఊగిసిరాడతావు. అప్పుడు నీ మనస్సు కదలమంటే కదలదు, ఇంద్రియాలు కదలమంటే ఏమీ కదలవు, నువ్వు ఆనంద సముద్రంలో ఊగిసిరాడతావు. హృదయం నీ హృదయములో నీ స్పిరిచువల్ హార్ట్ లో తప్పించి ఆనందము సృష్టిలో ఎక్కడా లేదు. ముందు నీకు ఎక్కడా లేదు, విషయాల్లో కూడా ఎక్కడ విషయాలు. ఆచార్యులు వారు అన్నారు, విషయాల కంటే విషమే నెరుగు అన్నారు. విషయాలకంట విషమే నెరుగు. ఇంచాలంటే విషం పేరు వింటే కూడా చచ్చిపోవడం, విషం నోట్లో పోసుకుంటే చచ్చిపోతాడు, కానీ విషయాల్ని నోట్లో పోసుకోక్కలే స్మరిస్తే చచ్చిపోతాడు అన్నాడు ఆచార్యుల వాళ్ళు. విషయ చింతన వల్లే విషయాల వల్ల మనకి డిజైర్ కలుగుతుంది. విషయ చింతన వల్ల విషయాల మీద మనకి డిజైర్ కలుగుతుంది. ఆ డిజైర్ నుంచి ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వకపోతే కోపం వస్తుంది. ఏమొస్తుంది? కోపం వచ్చిన తర్వాత డిస్క్రిమినేషన్ పోతుంది. ఏం పోతుంది? కోపం వచ్చిన తర్వాత డిస్క్రిమినేషన్ పోతుంది. ఆ డిస్క్రిమినేషన్ పోతుందంటే వాడి బుద్ధి పాడైపోతుంది. నీకు అర్థమవుతుంది, నీ బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు ఎంత హెల్త్ ఉంటే ప్రయోజనం ఏంటి, హెల్త్ ఉంటే ప్రయోజనం ఏంటో. నీ బుద్ధి పాడైపోయింది. కారుకి డ్రైవర్ ఎటువంటి వాడు, నీ శరీరానికి బుద్ధి అటువంటిది. నీ శరీరాన్ని నడిపేవాడు డ్రైవర్, ఈ బుద్ధి అనేది డ్రైవర్. అంచేత ఇంద్రియముల కంటే శరీరం కంటే ఇంద్రియములు గొప్పది, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే చైతన్యం గొప్పది. అక్కడ మనం వెళ్ళవలసిన చైతన్య స్థాయిలోకి వెళ్ళాలి. ఆ చైతన్య స్థాయిలోకి వెళ్ళడానికి మన బుద్ధి మనకి సహకరించాలి, మన బుద్ధి మనకు సహకరించాలి. దాన్ని సూక్ష్మం చెయ్యాలి, దాన్ని సూక్ష్మం చెయ్యాలి, దాన్ని వివేకవంతం చెయ్యాలి. అంటే నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నీ బుద్ధిని నువ్వు బాగు చేసుకోవడం కంటే మించిన పని అంటూ లేదు సృష్టిలో. మీరు ఏదైనా లోకంలో మంచి చేయండి, సెల్ఫ్లెస్ వర్క్ చేయండి, ఇంకో మంచి పనులు ఒక మంచి మాటలు మాట్లాడండి. మీరు లేకపోతే సమాజానికి ఎంతో కొంత ఈగోలెస్గా సెల్ఫ్లెస్గా ఉపయోగపడండి. ఈ అన్నింటి ప్రయోజనం ఏంటంటే నీ బుద్ధిని బాగు చేసుకోవడానికి, నీ బుద్ధిని. అయితే నీ బుద్ధి నువ్వు ఇంపర్సనల్, నీ ఇంపర్సనల్ బిహేవియర్ వల్ల బుద్ధి బాగుపడుతుంది, కానీ అదే బాడీ బాగుండే వల్ల నీ బుద్ధి బాగుపడదు. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ మూల తలంపు మూలంలోనే ఆనంద సాగరం ఉంది. అది ఉప్పు సాగరం కాదు, అది ఆనంద సాగరం, శాంతి సాగరం. మూల తలంపు మూలంలోకి వెళ్ళినప్పటికీ ఇది అదృశ్యమవుతుంది, మూల తలంపు డిజప్పీర్ అవుతుంది. ఇది డిజప్పీర్ అవ్వటం, ఆ మూల తలంపు మూలంలో దాని తాలూకు ఇరుకు నీకు రావటం, ఏది ఆ మూల తలంపు మూలంలో ఉన్నటువంటి చైతన్య సాగరం నీకు ఇరుకులోకి రావటం, ఇంకా సైమల్టేనియస్ గా జరిగిపోతాయి. ఇదోసారి అదోసారి కాదు, ఎంత సైమల్టేనియస్ గా నీకు జరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఇంతకీ వేరే అంటున్నాయంటే, ఏదైతే జీవుడు కాపాడుకుంటున్నాడో నేను నిన్ను కట్టుకున్నాను, నేను అనేది అభివృద్ధిలోకి తీసుకొస్తాం అనుకున్నాను. అభివృద్ధిలోకి ఏదైతే నిన్ను పొందటానికి ఓ అరిదాచలేశ్వడ నిన్ను కట్టుకున్నాను. నువ్వు నిన్ను కట్టుకుంటే నువ్వేం చేసావంటే నీలో నేను ఐక్యం అవడం కోసం నీలో నన్ను ఏరిపోయాటిగా ఉండే చూడటానికి వీలు లేకుండా నీలో ఐక్యం చేసుకున్నావారు నాచ కొంపం చేశావు. నీకు ఏరిపోయాడుగా ఉండి అరుణాచరిస్తాడు గొప్పవాడని చెప్పడానికి ఏమి లేకుండా చేసేసావు. అంటే కొన్ని సిద్ధాంతాల్లో జీవుడు ఉంటాడు, మనస్సు ఉంటుంది, సంసారం ఉండదు. కొన్ని కొన్ని సిద్ధాంతాల్లో జీవుడు ఉంటాడు, మనస్సు ఉంటుంది. అంటే జీవుడికి సంసారానికి సంబంధం ఉండదు. జీవుడు ఉంటాడు, అదో రకమైన మోక్షం. వాళ్ళు మధ్వ సాంప్రదాయం, వాళ్ళ ఐక్యాన్ని ఒప్పుకోరు వాళ్ళు. ఎవరు ఈ మధ్వ సాంప్రదాయంలో, రామానుజ సాంప్రదాయంలో వాళ్ళు జీవుడు ఉంటాడు, శాంతిగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు, సంసారం ఉండదు, అదో రకమైన మోక్షం, అదో రకమైన. పోనీ అలాగైనా చేయలేదు, నా కొంప మొత్తానికి ముంచేశావు. పోనీ ఆ జీవుడిని విడిచిపెట్టొచ్చాం కదా, అదో రకమైన మోక్షం. జీవుడు ఉంటాడు, నేను ఉన్నానని తెలుస్తూ ఉంటుంది. అయితే వాడికి సంసారం ఉన్నదో హ్యాపీగా ఉంటాడు, కానీ అది ఉంటాడు. నేను హ్యాపీగా ఉన్నాను అడిగి తెలుస్తూ ఉంటుంది, హ్యాపీగా ఉన్నాను. మోక్షాలు అదే రక్షణ. ఇక ఏం చేశాడు మొత్తం ఈ జీవుణ్ణి? ఏం చేశాడంటే జీవుని బతకకుండా ఈయన చంపేశాడు. ఈ జీవుని బతకకుండా ఆయన ఐక్యం చేసేసుకున్నాడు. ఎవడు అది నాకు ఇక్కడే కొంపంతా పడిపోయింది. అంటే వ్యక్తిభావం లేకుండా చేసేసావు. అంటే నీకు నాకు ఇంకా భేదం లేక, ఇప్పుడు నీకు నాకు భేదం కొంత ఉంటే నేను నిన్నే ఎంజాయ్ చేస్తాను, నన్ను నిన్నే ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్మెంట్ ఏముంది? ఎంజాయ్మెంట్ లేకుండా చేసేసావు. ఇంకా సరదాగా కౌలు చెప్పుకోవడానికి ఎక్కడుందంక? కౌలు లేవు, కాకరకాయలు లేవు. భక్తుల జీవత్వం నశింపజేయటమే. నీకు ఇంకో పని లేదు. నీకు ఎవడు నిన్ను పూజిస్తానంటే, ఎవడు నిన్ను జపిస్తానంటే, ఎవడు అజ్ఞానం తింటమే పని నీకు. ఇవి మన అందరూ నేనైనా వేసుకొస్తాం కదా, హైదరాబాద్ నుంచి వచ్చినా, కలకత్తా నుంచి వచ్చినా, నేను కూడా పళ్ళు చేపైనా ఈ మెటాల్ ఈ చేప నేను వేసుకొస్తాం. ప్రతి వాడికి డబ్బు లేకపోయినా నీకు అర్థమవుతుందా, ఇల్లు లేకపోయినా, కొంప లేకపోయినా నేను ఉంటుంది. వెనకాల తాడు బొంగరం లేకపోయినా మనకి నేను ఉంటుంది కదా. ఆ నేను వేసుకు వస్తాను అక్కడ. ఆ నేను వేసుగా మనం సరదాకి చూడటానికి వస్తే ఆడు నేను తింటే తినేయటానికి ఆడు చూస్తాడు. అంటే మనం ఇప్పుడు సంపాదించుకుంటున్నాం నేను కోసమే కదా, అన్ని నేను కోసమే కదా, మనం చేసే పనులు నేను కోసం. ఆ నేను ఈడు తినేస్తాడు. ఎవడో నీ పని, ఇంకో పని లేదు నీకు. ఒకడో పని చేస్తాడండి, ఒకడో పనికి పనికి వస్తాడు. నీకు అర్థమవుతుంది? అలాగే నీకు ఇదే పని, నువ్వు అంతకే అవతరించావు. నువ్వు అంతకే అవినాశల మనసు స్మరించి వారల అహంకారము అహంభావన నిర్మూలన. నీకు అదే పని, అహంభావన, ఆ వ్యక్తి భావన, ఆ సపరేట్నెస్. ఆ సపరేట్ దేవుడు వేరు, నేను వేరు, భేదభావన తినేయటానికే నువ్వు ఇక్కడ అవతరించావు. ఇలా ఎంతమంది కొంపలు ముంచేస్తున్నావు? అది మేనిఫెస్టేషన్ అందుకు. రవీంద్రనాథ్ ట్యాగూర్ అన్నాడు అలా, అంటే ఓ ఈస్టర్ నువ్వు ఏదో రకంగా ఎలాగైనా మేనిఫెస్టో నువ్వు. కొండ రూపంలో కాకపోయినా మానవ రూపంలో కూడా మేనిఫెస్టో. రాముడు కృష్ణుడు మనలాగా కాళ్ళు చేతులు తడుక్కొచ్చారు కదా, అలా మేనిఫెస్టో అవ్వు. మేనిఫెస్టో అయితే రూపం లేకపోతే, నామం లేకపోతే మనం మేము రూపబుద్ధి మాకుంది, నామబుద్ధి బాగుంది. రూపం లేని దాని నామం లేని దాన్ని ఊహించలేము. నువ్వు ఎక్కడైనా మేనిఫెస్టో అయితే నీ మేనిఫెస్టేషన్ చూసుకుంటూ, నీ మేనిఫెస్టేషన్ ఎంజాయ్ చేస్తూ, నీలో నేను అలా చూస్తూ చూస్తూ నీలో ఆ డ్యుయాలిటీ లేని స్టేట్లో గడిపోతాను. అంటే సపోర్ట్గా పెట్టుకుని, ఏది నీ ఫారం సపోర్ట్గా పెట్టుకుని, నీ నేము సపోర్ట్గా పెట్టుకుని, నేను ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ లోపలికి వెళ్ళిపోతాను. మరి రూపం లేని దాన్ని మనం పట్టుకోలేము, నామం లేని దాన్ని పట్టుకోలేము. అంటే మనకే రూపం లేదు, మనకే ఇప్పుడు రూపం మనం హృదయంలో ప్రవేశించగలిగితే అక్కడ హృదయంలో ఆధ్యాత్మిక అంత గట్టిగా జగ్గలిగితే మనం ఎక్కడైతే రూపం లేదో, ఎక్కడైతే నామం లేదో, ఎక్కడైతే చైతన్య సాగరం ఉందో, ఎక్కడైతే తానున్నాను సంగతి తాను తెలుస్తూ ఉంటుందో, ఈ గోడకి తానున్నాను సంగతి తనకు తెలియదు. చైతన్యం అలా కాదు, తానున్నాను సంగతి తను తెలుస్తూ ఉంటుంది. అక్కడ నేమ్లెస్, ఫారంలెస్. అక్కడ నేమ్లెస్, ఫారంలెస్ అండ్ గాడ్లెస్ ఆల్సో, వరల్డ్లెస్ ఆల్సో. ఆ చైతన్య సాగరంలో నీకు ప్రత్యేకంగా రూపం లేదు, ఆ సాగరంలో రూపం లేదు. అయితే నువ్వు ఆనందంలోనే, ఆనందంలోనే ఊగిసిలాడుతూ ఉంటావు. నీకు అర్థమవుతూ ఉంటుంది, ఆనందంలోనే ఊగిసిలాడుతూ ఉంటావు. అక్కడ నువ్వు ఆనందంలో ఉంటా, అక్కడ నేననే తలం పండదు, కానీ ఆనందంలో ఉంటావు. అదొక రకమైన మంచి ఫైనల్. దట్ ఈజ్ ఫైనల్. నువ్వు ఉంటావు, నేననే తలం పండదు, ఆనందం ఊగిసిలాడుతూ ఉంటావు. ఎక్కడ దాకెందుకు నేనే తలం పులేకుండా ఆనందమైన ఇప్పుడు గాఢ నిద్ర ఉంది, డీప్ స్లీప్ ఉంది. డీప్ స్లీప్లో అక్కడ స్త్రీ అనే పురుషుడని ఏమి లేదు కదా, స్త్రీ అనే లేదు. ఇప్పుడు గాఢ నిద్రలో ఎవరు స్త్రీలు పురుషులు అనుకోరు, మేము పెద్దవాళ్ళం అనుకోరు, మీ చిన్నవాళ్ళం అనుకోరు, మాకు ధనవంతులు అనుకోరు, మేము ధనం లేని అంటారు. ఏమి అనుకోకుండా శుభ్రంగా పడి ఉంటాం నిద్రకి. అక్కడ ఉన్నాము లేదు మనం, అక్కడ బాడీ లేదు, మైండ్ లేదు. అక్కడ ఉన్నాం మైండ్కి, అక్కడ ఉన్నాం. అక్కడ ఆనందంగా ఉన్నావా లేదా దుఃఖంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నాం, కానీ ఆనందంగా ఉన్నామని ఎరుకు లేదు అక్కడ. నీకు అర్థమవుతుందా? ఆ ఎరుకు చేటి ఆనందాన్ని తీసుకొస్తాడు, అదే చైతన్య సాగరం. నీకు సంవత్సరాలు సంవత్సరాలు నీకు ఒక క్షణాల కింద వెళ్ళిపోతాయి. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. అది మాటలు కూడా చెప్పేది కాదు, ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. అంచేది నీకు అక్కడికి నాకు జీవు జీవలక్షణాలు తీసేసావు, ఆ జీవుని తీసేసావు, వ్యక్తిభావన తీసేసావు. పోనీ నీకంటే నేను వేరుగా ఉంటాను అయ్యా, వేరుగా ఉండి నేను ఎంజాయ్ చేస్తానంటే ఆ ఎంజాయ్ని కూడా తీసేసావు. అంటే వేరు భావన పెడతాడనుకోండి అక్కడి నుంచి మోహం కలుగుతుంది. గొడవ నన్ను వచ్చేస్తాయి. ఇవాళ మీ భర్త అంటే మీరు ఇష్టంగా ఉన్నారు, రేపు మీ కోపం వస్తాను కూడా తిట్టేస్తారు పట్టుకుని, సింగిల్ అది నమ్మ నువ్వు నువ్వు అని వేస్తారు. అది వేరు బాగుంది, అల్లరి తప్పదు. ఒకసారి మీ కోపం వస్తే చచ్చిపోతే వదిలిపోండి నువ్వు అంటారు, వేరు భావనలు పడలేని గొడవలు. అంటే ఆ గొడవ లేకుండా చేసేసాం. అంటే నువ్వు వేరు నేను వేరనే భేద బుద్ధి మొత్తానికి తీసే ఆ వేరు భావన ఉన్న దాంట్లో అల్లరి ఉంది. అంటే ఏంటి, నువ్వు వేరు నేను వేరనే బుద్ధి మీద దాని మీద అల్లరి వస్తుంది నీకు. అంచేత ఈ రెండు ఈ నిజం కాదు. పైగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచేసి కరిణం. ఆ నేను అనేది ఒక తలంపు, నువ్వు నేను నా శరీరంతో నేను తాదాత్యం పొందుతున్నాను, నువ్వు ఆ కొండతో తాదాత్యం నువ్వు పొందుతున్నావు. ఇది తలంపే, అది తలంపే, ఇది తలంపే. అవి తలంపులు కాబట్టి పోతాయి, కానీ నిజం అయితే ఎక్కడ పోతుంది? అవి తలంపులు కాబట్టి పోతాయి, నిజం ఎక్కడ పోతుంది? ఆ తల అన్ని తలంపులు కదా జీవితం. చావు కూడా నిజం కాదు తలంపు. చనిపోయాడు ఏమనుకుంటాడు, నేను చనిపోతున్నాను అనుకుంటున్నాడు. ఎవరు చనిపోతున్నాడు? శరీరం చనిపోతుంది, శరీరంతో వాడు తాదాక్ష్యం పొందుతున్నాడు కాబట్టి నేను చనిపోతున్నాను అనుకుంటాడు. దీంట్లో రహస్యం ఉంది. ఉపనిషత్తులు చెప్పాడు, మీరు శరీరం చనిపోయినప్పుడు అందరికీ భయం వేసిపోతుంది, భయం వేస్తుంది కదా అందరికి. ఎందుకు భయం వేస్తుంది అంటే 100 సంవత్సరాలు వచ్చినోడు కూడా శరీరం చనిపోతాడంటే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందంటే, జ్ఞానేశ్వరి గారు కూడా ఆ డాక్టర్ని తీసుకురండి, ఆ డాక్టర్ని తీసుకురండి, చివరి రోజులు ఈ డాక్టర్ని తీసుకురండి, మూత్రం బంధించింది అని చెప్పి ఆయన చనిపోతారని ఆయనకు తెలుసు. పక్క డాక్టర్ తెలుసు, ఆ డాక్టర్ని తీసుకురండి, ఈ డాక్టర్ మూత్రం బంధిస్తుంది, మూత్రం తీయాలి లేదా అనువారు ఆయన. అంటే ఉండాలని. అంటే మనకి ఎందుకు వస్తుందంటే, గరిష్ణది శరీరం పోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి మనకు తెలియదు. శరీరం పోయిన తర్వాత మనం ఉండం అనేది ఒక భావం ఉంది కదా, దాన్ని బట్టి ఎప్పుడైతే సారం వచ్చేస్తుంది, సఫరింగ్ వచ్చేస్తుంది. మన దేహం అయితే శ్మశానంతో మన జీవితాలు ఆఖరం, శ్మశానంతో దేహగతమైన చరిత్ర ముగిసి కానీ జీవితం ముగైంది. శ్మశానంలో తోటి శ్మశానానికి వెళ్ళగానే ఆ దేహగతమైన చరిత్ర ముగిసిపోతుంది, కానీ జీవితం ముగియదు, అలా కంటిన్యూ అవుతుంది జీవితం. అంటే శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటామని నోటి మాటలతో అనుభవంలోకి రావాలి. అప్పుడు దేహం పోయిన నిజం అనిపించదు. కృష్ణుడు ఇంకా తేలిక, మన స్నానాలు చేశాక బట్టలు మార్చుకోవటం ఎటు ఉండదు, శరీరం పోయిన తర్వాత శరీరాలు మార్చుకోవటం అటు ఉండదు. అది కాదు కదా, ఇప్పుడు ఈ శవాన్ని మోస్తున్నారు, పునర్జన్మ ఏంటి? ఇంకో శవాన్ని మోస్తాం, ఇంకో శవాన్ని మనం మోస్తాం. అంటే మనం భగవంతుడికి దూరంగా ఉంటున్నాం, ప్రపంచానికి దగ్గరగా ఉంటున్నాం. భగవన్ అంటే మనకి అసలు మనకు వ్యక్తిభావన ఉంది. ఏంటి మనకు వ్యక్తిభావన ఉంది? మనం ఏదో సాధించాలనుకుంటా ఉంటాం. మన సాధించేదంతా ఈశ్వరుడే, ఉన్నవాడే ఈశ్వరుడు, చేసేదే ఆయన. భగవాన్ ఈశ్వరుడు ఉన్నాడా అని ఒకసారి భగవాన్ అడిగారు. ఉన్నాడా కాదు, ఉన్నవాడు ఆయన ఒక్కడంటే మనం లేవని అర్థం. ఈశ్వరుడు ఉన్నాడా అని అడిగారు ప్రశ్న. ఉన్నవాడు ఆయన ఒక్కడే, ఆయన ఉన్నవాడు ఆయన ఒక్కడంటే మనం లేవని అర్థం. అది అంటే అద్వైత భావం రావాలి. ఆ ద్వైత భావంలోంచి మనం అద్వైత భావంలోకి రావాలి. అంటే ఎట్లు నేను నీలో నన్ను ఐక్యం చేసుకున్నాక నీకు సెపరేట్ గా ఎలా జీవించడం ఎలా సాధ్యమవుతుందో అని ఆచరిస్తాడు. ఇక్కడ సబ్జెక్ట్ అది, అందరికీ వేరంటే ఇష్టం ఉండదు. అందరికీ వేరుగా ఉండటం అంటే ఇష్టం ఉంటుంది, అందరికీ వేరంటే ఇష్టం ఉంటుంది. అది ఆ వేరుతనం వల్ల ఏమొస్తుందంటే, వేరుతనం వల్ల పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళందరూ పడిపోయారు. ఇక్కడ వేరుతనాలు పెద్ద పెద్ద ఋషులు మనకి వీళ్ళందరూ పురాణాల్లో వస్తారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద సాధన చేశారు. సాధన చేసి ఏం చేస్తారంటే ఆ వేరుతనాన్ని కొంత ముంచేసుకుంటారు. వాళ్ళు వేరుతనాన్ని కొంత ముంచేసుకుంటారు. ఆ వేరుతనం ఈయన ఎప్పటికైనా పతనం చేసేస్తుంది. ఎవరిని అట్టే మనకి ఏదైనా ఉపయోగపడుతుంది అని ఈ అట్టే పెట్టుకుంటాడు. వచ్చే మొత్తానికి ఎప్పటికైనా వేరుతనం ఈయన పతనం చేసేస్తుంది. అలాగే నాకు నేను నీకు సెపరేట్ గా ఉందాం అనుకునే పరిస్థితి ఏమి, ఒకవేళ అటువంటి తలంపు నాకు వచ్చినా అటువంటి తలం అలా ఉండటానికి అవకాశం లేకుండా మొత్తానికి మింగేసేవారిని చెల్లిస్తున్నాడు. పైగా ఈ పని అల్లరగా చేయలేదు, నువ్వు గొడవ గొడవగా చేయలేదు. నీకు అర్థమవుతుందా? గొడవగా ఎవరికి తెలియకుండా, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, మా స్నేహితులకి తెలియకుండా, మా బంధువులకి తెలియకుండా, మా గృహ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఇలా ముంచేసేవారైనా తెలియస్తాడా? ముందు తెలిస్తే జాగ్రత్త పడదాం. రాముడు కౌశల్యతో చెప్పాడు, ఆ దైవం ఎవరికి తెలియదు, దైవం ఎవరికి జరక్క ముందు గంట ముందు కూడా దైవ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు. జరిగాక తెలుస్తుంది, జరిగాక మనం చేసేది ఏముంది? ఈ రమణస్వామి అనే పెళ్లి కూర్చుని ఆయన మింగేశాడు అని ఆయన పెళ్లి కూర్చు ఇంకా చేసి ఇంక జరిగేదే, జరిగి అయిపోయింది కదా, అయిపోయింది కదా, ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు అంటున్నాడు? అది అయిపోయింది, ఆ శ్వాలో చేసేసాడు. ఏదైనా కొంచెం మిగిలిస్తే బాగుండు అనుకున్నాను, అది లేకుండా మిగతం కూడా ఏమి లేదు అయ్యా, ఏమి లేదు, ఏమి లేక అంచక్క ఏమి లేదు అయ్యా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అడిగకి ఇచ్చాడు నీ అంటే నీకు ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తున్నాయి, ప్రతిదాన్ని అడగొద్దను, అడిగే నోరు ఊరుకోదను. నీకు అర్థమవుతుంది? అడిగే నోరు తిరిగే కాలు తిరుగుతూ ఉంటుంది, అడిగే నోరు అడుగుతూ ఉంటుందని. కొంతమందికి రోజు ప్రయాణాలు ఉండవు. క్రీడా పెద్దలు రైల్లోనే విమానంలోనే కారులోనే ఉంటారు. ఇంకాళ్ళు తిరిగే కాలు ఊరుకోదు, అడిగే నోరు ఊరుకోదనం. అంటే మన అందరి ఉద్దేశం ఏంటంటే అడగకపోతే దేవుడు ఏం కూడా మనం బలం ఈశ్వరుకుంది. బలం కోరికకి బలం లేదు, కోరికకి బలం లేదు. నీ దేహం ఎందుకు వచ్చింది? ప్రారంభాన్ని బట్టి వచ్చింది. పుట్టిన దానికి ప్రారంభం ఉండదు కానీ పుట్టిన దానికి ప్రారంభం లేదు. పుట్టిన దానికి ప్రారంభం ఉంది కానీ పుట్టిన దానికి ప్రారంభం లేదు. అంటే నీ కోరికతో సంబంధం లేకుండా నీ సంకల్పం లేని వాడికి ప్రపంచం ఉందన్నాడు. సంకల్పం లేని మనిషికి ప్రపంచం ఉంది. ఇప్పుడు కరిగిపోతుంది ప్రపంచం అంతా, మీకు కరిగిపోతుంది. నీ సంకల్ప మనం మీ జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చాక మన సంకల్పాలు వచ్చాకే ఈ సృష్టి కనిపిస్తాయి నీకు. సంకల్పాలు సంకల్పం లేని వాడికి ప్రపంచమే ప్రపంచం ప్రపంచం లేదు. ఇక్కడ ఉపనిషత్తు చెప్పింది, ఇక్కడ నీకు స్వప్నావస్థలో నుంచి జాగ్రత్త వ్యవస్థలోకి రాగానే ఆ స్వప్నావస్థ అసత్యం నీకు తెలుస్తుంది. ఆ స్వప్నావస్థలో జరిగిన సంఘటన ఆలోచించిన అదంతా అసత్యమని అర్థమైంది. అలాగే నీ హృదయంలో ఇక్కడ సద్వస్తు ఉంది. ఆ సద్వస్తువులోకి ఎవడైతే మేలుకున్నాడో ఆ మేలుకున్న వాడికి తెలుస్తుంది ఇది కూడా అంతే అసత్యం అని. అది మన చెవులతోటి వినే ప్రపంచం, కళ్ళతోటి చూసే ప్రపంచం ఇది కూడా ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? హృదయంలో ఉన్న సద్వస్తువులోకి మేలుకున్నాడు. ఏదైతే సత్యమో హృదయంలో ఒక సత్యం ఉంది, ఒక సద్వస్తువు ఉంది, ఆ ఏదైతే సత్యమో అదే జ్ఞానం. ఇవన్నీ వేరే కాదు, ఉరికే అలా చెప్తారు మాటలు. ఏదైతే సత్యమో అదే జ్ఞానం, ఏదైతే సత్యమో అదే ఆనందం, ఏదైతే సత్యమో అదే అనంతం. మీకు అర్థం? ఏదైతే సత్యమో అది ఏకముగా ఉంది, ఒకటిగా ఉంది, రెండుగా ఉంది. ముందు ఏక వస్తువు ఒకటి నీ హృదయంలో ఉందని ముందు నువ్వు కంక్లూజన్కి రావయ్యా అంటున్నారు. ఇక్కడ నువ్వు ఒక ముగింపుకు రా. ఇక ఏదో హృదయంలో ఒకటి ఉంది, దేహానికి అతీతంగా, మనసుకు అతీతంగా, లోకానికి అతీతంగా ఏదో ఒక వస్తువు ఉంది, సద్వస్తువు ఉంది. అది మనకు తెలియటం లేదు. ఉంది కాబట్టి కొంతమందికి తెలిసింది, అది మనకు తెలియటం లేదు. దాన్ని తెలుసుకోవటమే జీవిత గమ్యం, దాన్ని తెలుసుకోవటమే జీవిత గమ్యం. నీ హృదయంలో ఏదిగా ఉన్నా, నీ హృదయంలో ఒకటి ఉంది, అది ఎవరో కాదు, అది నీవై ఉన్నావు. నీ హృదయంలో ఒక సద్వస్తువు ఉంది, అది ఎవరు? అది నీవై ఉన్నావు. దాని తాలూకు అనుభవం, దాని తాలూకు దాని అనుభవానికి వైద్యం చేసుకోవడం నీ జీవిత గమ్యం. దాన్ని తప్పించి ఏది సాధించినా అన్ని మనో కల్పితముడు. We are such a stuff, Shakespeare చెప్తారు కదా, we are such a stuff as dreams are made of. We are such a stuff as dreams are made of. Our little life is rounded with this name. అది స్టప్ ఇంకా ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే ఒకటే అంటే వాళ్ళకి నీకు డిటర్మినేషన్ రావాలి లోపల, ఆ నిర్ణయం రావాలి, డూ ఆర్ డై పాలసీ. అదానికి ఇంకా చిల్లర చింతలతో చిల్లర చింతలకు వెళ్ళకూడదు. ఏ వస్తువు ఉందో దాని తాలూకు ఎరుక సంపాదించాలి. ఏదో ఒకటి ఉంది, ఆ వస్తువు లేకపోతే రాముడికి ఎరుకులోకి రాదు, కృష్ణుడికి యేసుక్రీస్తు కూడా కాదు. అక్కడ ఆ హృదయంలో ఉన్న వస్తువు గురించే ఏది, ఆ హృదయంలో ఒక సత్యం ఉంది. ఇది యేసుక్రీస్తు కూడా బైబిల్లో చెప్పాడు, యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ ఓన్లీ, అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో సత్యం నీకు గోచరించే వరకు, అంటే అది నీకు అనుభవిక వైద్యం వచ్చే వరకు నీకు శాంతి లేదు, సుఖం లేదు, ఫ్రీడమ్ లేదు. నీకు ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు మన అహంకారం ఎటుగంతులు ఏమంటే గంటే గంటేస్తాం, కానీ మనకు ఫ్రీడమ్ లేదు. అప్పుడు ఏం ఫ్రీడమ్? అది ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ నాన్ సెన్స్. దేర్ ఇస్ నో మోర్ సార్, దేర్ ఇస్ నో మోర్ సారో, దేర్ ఇస్ నో మోర్ రీబర్త్. అక్కడికి మేలుకోమంటున్నా బైబిల్లో చెప్తున్నాడు, యూ మస్ట్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. మన అందరికీ ఉండటం ఇష్టం. మీరు ఎవరైనా చనిపోవటం ఇష్టం, మా బుద్ధి బాబు నేను చనిపోమంటారు, ఉన్నది ఎక్కడ పొలం అమ్మేసుకుంటారు, వాళ్ళు ఎక్కడ ఉంది బాబు అది అమ్మేసుకుని అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు. అంటే మన అందరికీ ఉండాలనుంది, చనిపోవాలి లేదు. మనందరికీ ఉండాలండి, ఆ ఉండటమే దేవుడు అంత. ఇది మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకుని, మనందరికీ ఉండాలండి కానీ ఎవరికి చనిపోవాలి లేదు, ఆ ఉండటమే దేవుడు. నిజంగా ఉన్నాం అంటే దేహం లేకపోయినా, మనస్సు లేకపోయినా, లోకం లేకపోయినా, దేవతలు లేకపోయినా నువ్వున్నావు. ఎప్పుడు ఈ వీటితో సంబంధం లేకుండా నువ్వున్నావు. ఆ ఉండటమే దేవుడు. నీకు చనిపోవాలని ఎందుకు అనుకోవటానికి ఉండాలండి, ఆ ఉండటమే ఈశ్వరుడు, ఆ ఉండటం అనేది నీ హృదయంలో ఉంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటమే జీవిత గమ్యం. మేటేదైనా సాధించవచ్చు, అందంతా డ్రీమ్ స్టఫ్ అని మనకు స్వప్నాలు వస్తా ఉంటాయి. మెలకు వచ్చా కదంతా గొప్పగా జీవించినా డ్రీమ్ స్టఫ్ అనిపిస్తుంది కదా. మెలకు వచ్చేవరకు అది అబద్ధం అని తెలిసాక డ్రీమ్ స్టఫ్ అనిపిస్తుంది. అంచేత ఇక్కడ అంటే మీరు సాధన, మీ ప్రారంభంలో ఏది ఉంటే జరుగుతూ ఉంటుంది. మీరు అడిగితే భగవంతుడు ఎక్కువడం, అడగకపోతే మనం ఏదోటి అడిగేస్తూ ఉంటాం. మనం ఏదోటి అడుగుతూ ఉంటాం, అదొక అలవాటు అయిపోయింది. ఏదోటి అడుగుతూ ఉంటే మీకు ప్రదక్షిణాలు చేస్తున్నాడు కూడా ఈ వాటికి మీరు చాలా అడిగేసి ఉంటారు. మనం ఏదైతే అడిగామో మన కొంప అదే ముంచేస్తుంది. ఒకసారి మన కోరికలే మనల్ని ఇబ్బంది పెట్టేస్తాం.